ముఖములు రుద్రాక్ష జడకి ధరించి రాత్రిపూట పేలు దాన్ని కుట్టేసే ఇబ్బంది ఉన్నాయి గనక, పడుకునేటప్పుడు ఇలా వెనక్కి పడుకుంటే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గనక, దీనివల్ల ఏమవుతుందిట అంటే చనిపోయే ముందు అబ్రహ్మచారి బ్రహ్మచారి చేత్ పరమ భయంకర వ్యసనపరుడు కూడా చెయ్యరాని పాపాలు చేసిన అబ్రహ్మచారి కూడా బ్రహ్మచారి అవుతాడు దానివల్ల, దానివల్ల వాడికి మోక్షం వస్తుంది. అస్నాతక స్నాతకో భవేత్, జీవితంలో ఎప్పుడూ స్నానం చెయ్యని తీర్థస్నానం ఎరగని వాడు ఈ రుద్రాక్ష ధారణ చేస్తే పవిత్ర గంగా గోదావరి వంటి నదులలో నిరంతర స్నానం చేసిన మహాఫలితం పొందగలుగుతాడు. ఇంకా టెక్నిక్ చెప్పాడు, శివమంత్రాలతో రుద్రాక్షని పూజించి కుడి చేతికి అది ఏ బంగారంలోనో వెండిలోనో ఆ రుద్రాక్షని తాపడం చేయించి మనం ఉంగరాలు పెట్టుకుంటామే అలా అంగుళీకంలాగా పైన బొడి పెట్టినట్టుగా రాళ్ళు పెట్టినట్టుగా రుద్రాక్ష పెట్టి చాలామంది నీలపురాళ్ళు పగడాలు పెడుతున్నారుగా, దాని స్థానంలో మంచి రుద్రాక్షను దాన్ని పెట్టి వేలికి ధరించాడో వాడు కూడా సాక్షాత్తు రుద్రుడితో సమానం. ఆ అటువంటి వ్యక్తికి కులమంతా పవిత్రమైపోతుంది, ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. దీక్షితులైన వారు ఈ దీక్షాకంకణం బదులుగా రుద్రాక్షతాపడం చేసిన ఉంగరం ధరించి ఏ జపం చేసినా ఏ తపం చేసినా వాడి శాశ్వత ఆనందం పొందుతాడు, లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. ఇక సావిత్రి కులము అని ఒక కులం ఉన్నది మానవులలో, అది ఎలా అవుతుంది అంటే 50 దాటి రుద్రాక్షలు, పంచముఖ రుద్రాక్షలు వెండిలో కానీ బంగారంలో కానీ చుట్టి దాన్ని శివుడి మీద పెట్టి అభిషేకం చేయించి మెడలో నిత్యం ధరిస్తే అటువంటి వాడు సావిత్రి కులుడు, అంటే సాక్షాత్తు గాయత్రి స్వరూపుడు అవుతాడు. నిరంతరం రుద్రాక్ష ధరించిన వాడు మాయా బీజము ప్రాసాద బీజము ప్రణవం వీటిని జపించడం చాలా మంచిది. మాయా బీజం అంటే శ్రీం, ప్రాసాద బీజము అంటే ఓ, ప్రాసాద మంత్రము అంటే ఓం నమశివాయ. ఉట్టి ఓంకారాన్ని కాకుండా దాని పక్కన నమశివాయ చేరిస్తే దాని ప్రాసాద పంచాక్షరి అంటారు. ఈ మంత్రాలు జపిస్తే బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడా ఈ రుద్రాక్ష ధారణ చేసిన వాడి శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. ఇక్కడ వీలున్నప్పుడల్లా పంచాక్షరి జపంతో పాటు రుద్రాక్ష ధారణ చేసిన వాడు ఆ ఈ మొదలైన అక్షరాలు ఉన్నాయి కదా, వీటికి సున్నాలు చేర్చి అం ఆం ఇం ఈం ఉం ఊం అరుం అరుం అలుం అలుం ఏం ఓం ఐం ఔం ఈ బీజములతో అచ్చులను, అలాగే కాక్క గక్క ఇంజ ఉన్నాయి వాటికి కూడా పక్కన కం ఖం గం ఘం ఞం అని చెం ఛం జం ఝం నిం ఇలా ఆ బీజములను కలిపి సున్నాను చేర్చి ఈ అక్షరముల సంపుటీకరణతో నమశివాయ మంత్రం చేస్తే అటువంటి వారికి మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా మంత్ర సంబంధమైన దివ్య పూజా విధానాలు. ఎప్పుడు శివ పూజ చేసేవాడు గౌరీ పూజను కూడా మర్చిపోకూడదు, గౌరీదేవిని కూడా విడిచిపెట్టకుండా ఆమెను కూడా, ఎందుకంటే శివుడు ఎక్కడుంటే అక్కడ పార్వతి ఉండాలి, పార్వతి ఎక్కడుంటే అక్కడ శివుడు ఉండాలి గనక, అందుకే ఓం నమశివాయ ఈచ నమశివాయ, నమశివాయ అనే మంత్రం శివుడిదైతే నమశివాయై ఇది పార్వతిది, శివా అంటే పార్వతి, శివః అంటే శివుడు, అందుకే రెండింటినీ కలిపి నమశివాయైచ నమశివాయ అన్నాడు శంకరాచార్యుల వారు. ఇది అసలు గౌరీ శివులకు సంబంధించిన పరమ పవిత్ర మంత్రం. ఈ ఇద్దరిలో ఒకరిని పూజించి రెండో వాళ్ళని విడిచిపెడితే అటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ రుద్ర పిశాచం అని ఒక పిశాచం ఉంటుందట, పిశాచ జన్మ ఎత్తుతాడు. ఆయనైనా భార్యాభర్తలకు తగాదు ఏమిటాడు, ఎవడన్నా వెంటనే అవుతాడు. గురువుగారికి దండం పెట్టి గురువుగారి భార్యకి దండం పెట్టలేదంటే అది దానివల్ల మంత్రసిద్ధి అవ్వదట. పార్వతికి దండం పెట్టాలి, పరమేశ్వరుడికి దండం పెట్టాలి, శివుడికి దండం పెట్టామంటే పక్కన పార్వతి ఉన్నట్టే, ఆమెను విడిచిపెట్టకూడదు. ఇదిగో ఇలాంటి దోషాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పార్వతికి దండం పెట్టడం ఏమిటి, నేను శివుడికి తప్ప మరెవరికి నమస్కారం చెయ్యనని పూర్వం చంద్రభాగ మహారాజును రాజుగారు పిచ్చిరాజు గారు ప్రతిజ్ఞ పెట్టాట. దానివల్ల 3 జన్మలు పిశాచంగా మారిపోయి పిశాచంలో నెత్తి మీద ఏతాకులు లాంటి జుట్టు, పెద్ద పెద్ద కోరలు, ఇంత పెద్ద ముక్కు వస్తుందన్నమాట. ఇలాంటివి వచ్చి గింగుర్లు ఆడిపోయాడు, తిండి లేక అల్లాడిపోయాడు. చివరికి అమ్మ పార్వతి క్షమించు తల్లో అని ఆవిడ కాళ్ళు పట్టుకుంటే పిశాచి జన్మ పోయింది. కాబట్టి ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులకి అభేదతత్వం పాటించాలట. ఆ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. వాక్కుకి అర్థమునకు ఎటువంటి సంబంధం ఉన్నదో పార్వతీ పరమేశ్వరులకు అటువంటి సంబంధం ఉంది. ఒక మాట అనగానే మాటకు అర్థం ఉంటుందిగా, ఆ మాటే శివుడు, ఆ మాటకున్న అర్థమే పార్వతి. అంచేత వాగర్ధావివ సంపృక్తౌ అన్నాడు కాళిదాసు. వాగర్ధావివ సంపృక్తౌ అంటే వాక్కుకి అర్థము ఈ రెండు ఎలా కలిసి ఉంటాయో అలా ఉన్నారు వాళ్ళు. రామ అనగానే మనకు రాముడు గుర్తొస్తున్నాడుగా, రామ అనగానే రాముడు అనేవాడు వాడు గుర్తొస్తున్నాడు. ఆ రామ శబ్దం అది వాక్కు, దానికి అర్థం రాముడనే ఒక రూపం. ఈ రెండు కలిసే ఉంటాయి. అలాగే ఏమైనా అనగానే అన్నం అనగానే మీకు అన్నం పదార్థం గుర్తుకొస్తోంది, అర్థం కనబడుతోంది. శూలం అనగానే ఆ శూలానికి సంబంధించిన ఒక ఆయుధం గుర్తొస్తోంది. శూలం అనేది వాక్కు, దాని అర్థం మీకు ద్యోతకమవుతున్నది, గోచరిస్తున్నది. ఆ వాక్కు ఈ అర్థం ఎలా అయితే కలిసి ఉంటాయో అవినాభావంగా అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా కలిసి ఉంటారు. అందువల్ల వాళ్ళిద్దరిని విడదీయకుండా ఎక్కడ శివుడు ఉంటే అక్కడ గౌరీ ఉంటుంది, ఎక్కడ గౌరీ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు, కనుక కలిపి వారిద్దరిని పూజ చెయ్యాలట. ఇదే మీకు అదే చెప్పా, పోయే కాలం వచ్చిన వాడు వాళ్ళిద్దరికీ అతీతంగా వెళ్ళిపోతాడు. అందుకే భక్తి శ్రద్ధలతో పూజించాలి అని. కాల ప్రభావాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక ఆయన ఓ మూఢభక్తుడు ఉన్నాడు, రుద్రభక్తుడు. కొడుక్కి ఉపనయనం చేయాలనుకున్నట్టు పాపం. ఉపనయనం చేయాలి అంటే మాటలా, మరి పెళ్లి కంటే ఉపనయనం చాలా పెద్ద తతంగం అది. ఇప్పుడంటే హడావిడి డబ్బు ఖర్చు పెట్టడం పెళ్లికి, కానీ అసలు పెళ్లికి ముహూర్తం దొరుకుతుంది, ఇంక దేనికైనా దొరుకుతుంది, ఉపనయనానికి అంత తేలిక దొరకడం, దాని తంతు కూడా ఎక్కువ. సరే కొడుకు ఉపనయనం, ఒకడే కొడుకు కదా అని దానికి మంచి ముహూర్తం పెట్టుకున్నాడు. ఊళ్ళో ఉన్నవాళ్ళు ఒక 500 మంది ఉంటే 500 మంది భోజనానికి పిలిచాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆఖరణ చీకటి పడా గుర్తొచ్చిందిట, తెల్లారితే ఉపనయనం అనగా. ఏమిటైనకి ఆ బాధ అంటే ఒకటే, విస్తరాకులు తెచ్చుకోకుండా వచ్చాడు పాప ఆయన. అరే రే, అందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మన్నాను భోజనానికి, అందరూ తెల్లారితే భార్య భర్త, అసలు ఊళ్ళో పిలిచామంటే పెళ్ళికి అందరూ వచ్చేస్తారు, అలాగే పిలిచామంటే భోజనం అంటే మరీ బాగా వస్తారు. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లోనూ వాటిల్లోనూ పెళ్లి చూడడానికి ఎవడన్నా వస్తున్నట్టండి, తిండికి తప్ప. ఏ కళ్యాణ మండపంలో చూసినా తోసుకుని ఆ పెళ్ళిళ్ళలో భోజనాలు తిరిగి పోవడం. ఒకడు అన్నం తింటూ ఉంటే వెనకతల కుర్చీకి రుమాలు కట్టేస్తాడు దిక్కుమాలాడు, ఇక వాడు ఏం తిందొస్తాడు అక్కడ. వాడు ఒకడు ఇలాగే పాపం మా రాము లాంటి వాడు ఒకడు భోజనం చేస్తుంటే వెనకతలు రుమాలు కట్టాడు ఒకడు, వెంటనే వాడు ఇలా పక్కకి తిరిగి, నేను అరగంట పైన ఎక్కువ తింటాను, నువ్వు రుమాలు కట్టుకున్నా దండగా, నేను తినేదాకా చావు ఇక్కడే అన్నట్ట. చచ్చినట్టు వీడు అలా నిలబడి ఉన్నా సరే వాడు, ఒరే ఇంకో 4 బూరెలు అన్నాడు, కొంచెం కొంచెం తిని వీడు ఏడిపించాట. అంచేది మొత్తం మీద ఈ తిండిగాళ్ళు రుమాలు కట్టుకునేవాళ్ళు ఆ ఎంగిలాకు దగ్గరే కూర్చుంటాడు. ఈ ఎంగిలాకులో వీడు తినేసాడేమో అని రెండో వాడు అనుకుంటాడు. కాదురా బాబు, ఆకు తీరా బాబు, నాకు కొత్త ఆకు అని వీడంటాడు. ఇది ఒక గందరగోళం విధవది ఇప్పుడు. కానీ పూర్వం అలా కాకుండా కొంచెం ఎక్కువ ఆశీర్వచనానికి వాటికి ఎక్కువ వచ్చేవారు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే ఊళ్ళో 500 మంది ఉన్నారు, 500 మంది తెల్లారితే భోజనానికి వచ్చారనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి భోజనం ఎక్కడ పెడతాము, విస్తరాకులు లేవు. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ విస్తరాకులు లేకుండా భోజనం ఎలా పెడతాం? కంచాల్లో తినరు. బ్రాహ్మలకి పూర్వం నియమం ఉండేది, చక్కగా విస్తట్లో తినాలి. ఎవడు చెంబు వాడు తెచ్చుకునేవాడు. ఇప్పుడు చెంబు లేదు, అంబు లేదు. పొద్దుటే వసంతమహల్లోనే వీడు ఉపమదిని వచ్చాక వీడు భోజనం చేస్తాడు. కానీ ఇప్పుడు పూర్వం అదొక నియమంగా ఉండేది. అందుకని చెంబు తెచ్చుకొని 2 సార్లు పిలిస్తే కానీ వెళ్ళేవారు కదండి. మా చిన్నప్పుడు మాకు అగ్రహారంలో అలా ఉండేది అనమాట, సరిపిల్ల అగ్రహారంలో. మా చిన్నపిల్లలం కదా తెలియక నాన్నగారు భోజనానికి కడదామంటే మారు పిలుపు రాకుండా వెళ్ళకూడదు అనేవారు. మళ్ళీ 12:00 వడ్డన్లు అయ్యాయండి, అప్పుడు చెంబో గ్లాసో పుచ్చుకుని వచ్చేవారు అనమాట. మళ్ళీ చక్కగా పంచి కట్టుకుని పైన కండువా వేసుకుని మడి కట్టుకుని వెళ్ళాలి. చొక్కాలు వేసుకుని వెళ్ళిపోయి తినేసుకుని వెడితే లాగి గోపు మీద కొట్టేవారు. ఒరే నువ్వు బ్రాహ్మణ పెట్టరా వేద్దావా అని తిట్టేవారు. ఆ తిట్టు మీకు చెబితే మీరు చాలా బాధపడతారు, కనుక తిట్టు చెప్పట్లేదు. కానీ మొత్తం మీద చొక్కా వేసుకు భోజనానికి వచ్చాడో బనీని కానీ వెధమని పిలక రేగ్గొట్టేవారు అనమాట. ఆ నియమాలు, ఆ నిష్ఠలు, ఆ కఠోర దీక్షలు ఏవేరు. సరే అందుకని ఏంటంటే మొత్తం మీద ఏదేమైనా కంచాల్లో తినకూడదు, ఆకుల్లో తినాలి, పాత్ర పట్టుకురావాలి. పాత్ర వస్తే వాడు సపాత్రుడు, పాత్ర లేకుండా వస్తే వాడిని ఏమంటారు, అపాత్రుడు. ఒరే వీడు అపాత్రుడురా అంటే చెంబు లేకుండా వచ్చాడని అర్థం. ఇప్పుడు అది ఏమైందో అర్థం తెలుసుగా, వీడు అపాత్రుడురా అంటే వేరే అర్థంలోకి వచ్చేసింది. అపాత్రుడు అంటే చెంబో. ఇప్పుడు నేను కూడా తెచ్చుకొస్తున్నానండి, ఇది పాత్ర, నేను సపాత్రుడిని, మీరు అపాత్రులను. బోహడు దగ్గర పాత్ర లేవు, మంచినీళ్ళ పాత్ర. అయ్యా సరే, మొత్తం మీద ఈయనకి ఏమిటంటే గొడవ, విస్తరాకులు కావాలి, భోజనం పెట్టాలి. వీళ్ళున్నది పల్లెటూరు, పట్టణానికి ప్రయాణం 6 గంటల ప్రయాణం నడిచి వెళ్ళాలి. ఆ రోజుల్లో బస్సులు లేవు కదా, ఏమే పెళ్ళామా, కొంప ములిగింది, విస్తరాకులు తెచ్చుకుందాం అనుకున్నాం, విస్తరాకులు తేకుండా భోజనానికి పిలిచేసాం. తెల్లారితే ఉపనయనం, పట్టణానికి వెళ్ళి రావడం కుదరదు, అడవిలోంచి వెళ్ళడం కష్టం, ఏం చేద్దామంటే ఆవిడంది దీనికి ఇంత ఆలోచించేదేముందండి, మన దొడ్లో బాదం చెట్టు ఉంది కదా, మీరు చెట్టు ఎక్కి ఆకులు కోసేయండి, నేను మీరు మన అబ్బాయి చుట్టుపక్కల నలుగురిని పిలుస్తాం, ఇదో పురాణం రాయడానికి వచ్చేవాళ్ళు ఉంటారుగా, వీళ్ళందరికీ ఎలాగో పనే ఉంటుంది, ఒకప్పుడు హాయిగా కూర్చుని గోల్డ్ గిలుకోవడం తప్ప, టీవీ సీరియల్స్ చూడడం తప్ప, అంచేత వీళ్ళందరినీ పిలిస్తే శుభ్రంగా ఆకులు కుట్టేస్తారు, 500 ఆకులు ఎంతలండి అంది. బాగుందన్నాడు ఈయన. భార్యామణికి కొడుకుని పిలిచాడు, చుట్టుపక్కల అమ్మలక్కల్ని పిలిచారు, ఆకులు కోస్తాను ఏరండి అన్నాడు. ఈయన చెట్టెక్కి బాదం ఆకులు కోయడం మొదలెట్టాడు. కూనీరాగం తీస్తూ మధ్య మధ్యలో నమశివాయ నమశివాయ అనుకుంటూ ఆకులు కోయడం మొదలెట్టాడు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు ఎడుతున్నారట సంచారానికి. పార్వతీదేవికి జాలేసింది, వీడు శివ శివ అంటున్నాడు, నన్ను తలుచుకోవట్లేదు అనుకోండి, అయినా మిమ్మల్ని తలుచుకుంటున్నాడు అనుకోండి, ఎలా అయినా మొత్తం మీద శివనామస్మరణ చేస్తున్నాడు పిచ్చిపీరుగా, కొంచెం వీడిని కరుణించకూడదా శంకర అంది. ఆయన అన్నాడు, కరుణించటం అలా ఉంచు, మరి కాసేపట్లో మరణించబోతున్నాడు అయి అన్నాడు ఈయన. ఆవిడికి మండింది. అన్నీ మీరు ఇలాగే మాట్లాడతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి కరుణించవలసిందే, వాణ్ణి రక్షించవలసిందే అంది. లేదు, వాడి నుదుట రాత ఉన్నది, వాడికి రాత్రి చావు తప్పదు, రేపు వాడి కొడుకు ఉపనయనం వీడు పెట్టలేడు, కానీ కొడుకు వీడికి మాత్రం పిండం పెట్టాల్సిందే అని అడిగిన. ఏమైనా రక్షిద్దామంది మళ్ళీ ఆవిడ. సరే ఎలా రక్షించాలో చెప్పమనగానే అప్పుడు పార్వతీదేవి సలహా ఇచ్చిందిట, ఎవడికైనా కష్టం వస్తే అమ్మోయ్ అంటాడు లేదా బాబోయ్ అంటాడు, అమ్మోయ్ అంటే నేను రక్షిస్తాను, బాబోయ్ అంటే మీరు రక్షించండి అనగానే శివుడికి అనుమానం వచ్చి అమ్మబాబోయ్ అంటేనో అన్నాడు. అమ్మబాబోయ్ అంటే ఇద్దరం జాయింట్గా రక్షిద్దాం, జాయింట్ యాక్షన్ కమిటీ అదనమాట, ఐక్య కార్యాచరణ సమితి అనగానే బాగుంది అన్నది శివుడి మాట విని అమ్మవారు. మొత్తం మీద ఇద్దరు కలిసి అమ్మోయ్ అంటే అమ్మగారు రక్షించాలి, బాబోయ్ అంటే అయ్యగారు రక్షించాలి, అమ్మబాబోయ్ అంటే ఇద్దరు కలిసి రక్షించాలి, ఈ కుర్రాన్ని బతికించాలి అనుకున్నారు ఈ బ్రాహ్మణ్. సరే వీడు పైకి వెళ్ళాడు, వరసగా ఆకులు కోస్తున్నాడు. కోస్తున్నప్పుడు ఆ సమయంలో వీడు కొంచెం మూఢభక్తుడు, పైన ఓ పావుని గద్ద తన్నుకుపోతోంది. ఓ గద్ద పావుని తన్నుకుపోతుంటే, ఓసి దిక్కుమాల గద్ద, మా శివుడి మెడలో ఉన్న పాము అది నాగాభరణం, ఆ శివుడి మెడలో ఉందిట, దాన్ని గద్ద ఎత్తుకుపోయింది. శివుడి మెడలో ఉన్న ఈ ఆభరణాన్ని పాపి గద్ద ఎత్తుకుపోతావా, నిన్ను తన్ని మా శివుడి మెడలో ఉన్న వాసుకిని, శివుని మెడలో నాగరాజ అని పాటలు పాడేవారు చిన్నప్పుడు, అలాగా అలా పాడుతూ దాన్ని రక్షిస్తాను అని చటుక్కు నెగిరాడు. అసలే అది బాదం చెట్టు, బాదం చెట్టు అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పక్కర్లా, పెళ్ళు అంటుంది. చిన్నప్పుడు నేను కూడా ఎక్కి అదృష్టవశాత్తు మీకు ఆ పురాణం చెప్పే యోగం ఉండబట్టి కాలు ఇరగొట్టుకోలేదు, కానీ నేను కూడా బాదం చెట్టెక్కి 2 కాయలు మాత్రమే కోసి ఒక కొమ్మ విరిగి కింద పడ్డా. బాదం చెట్లు ఏమిటో తొందరగా విరిగిపోతాయి కదా, అందుకే కొంచెం బాదం చెట్టు ఎక్కకుండా ఈసారి మీరు తేకు చెట్టు ఎక్కండి, దొడ్లో ఉంటాను. ఈయన మొత్తం మీద ఆ బాదం చెట్టు మీద అందులోనూ ఎండు కొమ్మ మీద కాలు వేసి ఎగిరాడు ఇలా పైకి, ఆ గద్దని తన్ని పావును విడిపించడానికి. కొమ్మ పెళ్ళును విరిగింది, తల్లకిందులుగా కింద పడ్డాడు. అసలు పల్లెటూళ్ళల్లో చెట్ల కింద రోళ్ళు రప్పలు పెడతారేమిటో చూడండి, ఎప్పుడైనా చూడండి, వేప చెట్టు కిందో కొబ్బరి చెట్టు కిందో పూర్వం దంచుకునే రోళ్ళు ఉండేవి, కారం పసుపు. అసలు ఇప్పుడు రోళ్ళు ఎక్కడ ఏడిచాయి, అన్నీ మిక్సీలే. అందుకే శరీరాలు ఇలా తయారవుతున్నాయి, షుగర్లోనూ వగర్లోనూ ఒక్కడింట్లో పని చేస్తున్నట్టండి. మాట వరసకు కూడా సరే, కొంతమంది ఉన్నారంటే ఇంట్లో కనీసం గుమ్మం కూడా తొడవరు, ముగ్గు కూడా పెట్టరు, ఏ పనులు చేయడంలా. ఆరోగ్యం కోసం కొన్ని పనులు చేయాలి. ఆ చెట్టు కింద ఒక రోలు ఉంది, వీడు తల్లకిందులుగా రోలు మీద పడిపోతూ తలకే దాన్ని కొట్టుకుంటూ ఉండగా, అమ్మోయల్లా బాబోయల్లా అమ్మబాబోయల్లా తచ్చాండ్రోయ్ అన్నాడు. తలకాయ పగిలిపోయింది, చచ్చిపోయాడు. అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు ఆయన ఎవరో, ఆ కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది వాడు తలకాయ, పుచ్చి పగిలిపోయింది అంత ఒక దెబ్బకి, చచ్చాడు ఆ దెబ్బతోటి. పోయే కాలం వచ్చినప్పుడు అమ్మోయనలేం బాబోయనలేం అమ్మబాబోయనలేం చచ్చామని కూడా అనలేం ఒక్కోసారి. అంచేత నిరంతరం పార్వతీ పరమేశ్వరుల అభేదతత్వం తెలుసుకుని నమశివాయ నమశివాయై ఈ రెండింటిని అనుసంధానం చేసుకున్న వాళ్ళకి సద్బుద్ధి పుడుతుంది, అకాల మరణములు ఉండవు. ఇది గౌరీ సమేత రుద్రశాంతి అని పిలువబడుతుంది. ఇందులో కూడా అమ్మవారికి లలిత్ర స్వరూపము అనేటటువంటి ఒకనొక దివ్య రూపం కూడా ఉన్నది. ఈ రూపాలన్నీ ఆయా గురువుల యొక్క పరంపరలో మనం భక్తి శ్రద్ధలతో తెలుసుకుని అనుసంధానం చేసుకుని పూజించడం మంచిది. దేవాలయాలలో చేసే పూజలు ఇంటి దగ్గర చేసే పూజల కంటే ఎక్కువ ఫలితమిస్తాయి. క్షేత్రములలో చేసేవి, క్షేత్రములు అంటే పుణ్యక్షేత్రాలు అన్నమాట, కాశీ రామేశ్వరం ఇటువంటివి, మామూలు ఇంటి పూజ కంటే ఆలయం పూజ గొప్పది, ఆలయం కంటే క్షేత్రాలు గొప్పవి, క్షేత్రం కంటే తీర్థం గొప్పది, తీర్థం క్షేత్రం కలిసి ఉంటే ఇక అది ఉత్తమోత్తమం. ఆ తీర్థక్షేత్రముల దగ్గర గురువు కూడా ఉంటే ఇక అది మొత్తం త్రివేణి సంగమము అన్నారు. ఇవన్నీ తెలుసుకుని పూజించమని అగ్నిపురాణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పగా, సౌనకాదులకు సూత్రులు చెప్పగా విన్నారు. ఇందులో అనేక అనేక దివ్య శబ్దములతో కూడిన మంత్ర అనుష్ఠానములతో కూడిన మహాపురాణం అగ్నిపురాణం. అందుకే ఇది అగ్ని. అగ్ని ఎలా అయితే బంగారాన్ని శుద్ధి చేస్తుందో, మన ఆత్మ అనే బంగారాన్ని శుద్ధి చేసే దివ్య పురాణం ఇది. ఈ అగ్నిపురాణం విన్నటువంటి వారికి ఇహపర సుఖాలు రెండూ కలుగుతాయి, నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, అరిష్ట శమనే శస్తం, అరిష్టాలుంటే తొలగుతాయి, అరిష్టాలు తొలగజేస్తుంది కాబట్టి అగ్నిపురాణం అత్యంత పవిత్రము అన్నారు. దీనిని విన్న తర్వాత బంగారపు పీట మీద పెట్టి పూజించి దానం చేయడం మంచిదట. కలియుగంలో బంగారం పీట పేరు చెబితే ఈ వచ్చే నలుగురు కూడా రారు. 100 మందో 50 మందో 70 మందో కనపడుతున్నారు. ఎప్పుడు ఈ 70 మంది కూడా బంగారం పీట మీద పెట్టి చేయమంటారా అండి గురువు గారు? ఏదో అంబిక వారు చెప్పిస్తున్నారు కాబట్టి చేతులు ఊపుకొచ్చి వినిపోతున్నాం, తోస్తే 10 రూపాయలు పెడతాం, లేదా అది లేదు. ఇక మీరు బంగారం కూడా చెప్పారో, మాకు బంగారం లాంటి బంగారమే ముఖ్యమండి అని వెళ్ళిపోరు అంటే మీరు వెళ్ళరనుకోండి అసలు చెబుతున్నా. అందుకని వాళ్ళకి ఏం చెప్పారంటే, బంగారం లేకపోతే వెండి, వెండి లేకపోతే రాగి, రాగి కూడా లేకపోతే బిల్వపత్రం మీద పెట్టి పూజించినా చాలు అన్నారు. ఏ రకంగా పూజించినా ఈ అగ్నిపురాణం సకల కార్య జయము, సకల శుద్ధి, అరిష్ట నివారణం. రేపటి నుంచి మనం అగ్నిపురాణం పూర్తయింది కనుక లింగపురాణ గరుడ పురాణముల సంపుటీకరణం చెప్పుకుంటాం. ఆ పురాణం పూర్తయితే లాస్ట్కి మనకి స్కాంద పురాణం మిగులుతుంది. రేపటి నుంచి లింగపురాణ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య.